ఇంకా తమోరజో గుణములు రెండూ కలిసినటువంటి నిధి 8వ నిధి. దీని పేరు శంఖము అంటారు. దీన్ని పొందినవాడు శంఖనిధి చేత చూడబడినటువంటి వాడు మంచి బట్టలు కడతాడు, ఎక్కువగా ఆహారాలంటే ఇష్టపడతాడట, మంచి పాయసాలు దద్దోజనాలు తెగ చేయించుకు తింటాడు. వీడికి కొంచెం మసాలాలు కూడా ఇష్టంగానే ఉంటాయి. ఈతడు తాను తింటాడు, 10 మందికి పెడతాడు, జనాన్ని వెంటబెత్తుకుని వాళ్ళ చేత పొగడ్తలు పొగిడించుకుంటూ ఆనందిస్తాడు. కాకపోతే వచ్చిన తెప్పలు ఏంటంటే ఇతని సంపద మాత్రం ఎక్కువ భాగం త్రాగుబోతులకి వ్యభిచారులకి ఖర్చు అవుతుంది. అందుకే ఇతనితో ఆ నిధి కూడా నాశనమైపోతుంది. ఇంకా ఆఖరినిది వరం. ఈ వరం అనే నిధిలో ఇటు సత్వము, అటు రజస్సు, ఇటు తమస్సు మూడు కూడా మిశ్రితమై ఉంటాయి. అంటే త్రిగుణాత్మకమైన నిధి. ఈ నిధి శివుణ్ణి ఆవాలతో అభిషేకించేటటువంటి వాళ్ళని పొందుతుందట. శివుడికి అప్పుడప్పుడు చతుర్దశి నాడు కానీ లేక అమావాస్య నాడు కానీ అష్టమి నాడు కానీ ఆవాలతో పూజ చేస్తే ఈ త్రిగుణాత్మకమైనటువంటిది ఎక్కువ భాగమేమో రజస్సు తమస్సు కలిగి ఉంటుంది, అందులో కొంచెం సత్వం కలిగి ఉంటుంది. ఈ నిధి పేరు వరం. ఈ విధి అలాంటి వాడిని పట్టుకుంటుందిట. చెప్పానుగా, ఈ వరం అనే నిధి పట్టుకోవాలంటే శివుణ్ణి ఆవాలతో ప్రత్యేకంగా అభిషేకించాలి. అది కూడా అష్టమి, చతుర్దశి, నవమి, అమావాస్య, కొన్ని కొన్ని పర్వదినాల్లో ఈశ్వరుణ్ణి పూర్తిగా ఆవాలతో పూజిస్తే ఈ నిధి పట్టుకుంటుంది. ఈ నిధి పట్టుకుంటే మాత్రం పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. ఈ నిధి సాధ్యమైనంత వరకు మంచి పనులకు ఉపయోగిస్తాడు. వాహనములు ఎక్కువగా ఉంటాయి వీడికి, వాహనాలు బాగా సమృద్ధిగా ఉంటాయి. ఈ నిధి కూడా మూడు తరములు ఆ వంశముని పట్టుకుంటుంది. ఈ 9 నిధులు ఎవరినైనా చూడాలంటే సంపూర్ణంగా సత్వస్వరూపిణి అయిన అమ్మవారి యొక్క పూర్ణాంబ అంటే లలితా పరమేశ్వరి కటాక్షం ఉన్నవాడే ఆదిపరాశక్తి అనుగ్రహం ఉంటే 9 నిధులు చూస్తాయి వాడిని. అందుకే పూర్వం మహారాజులు యోగులు ఆదిపరాశక్తిని పూజించేవారు. ఆ అమ్మని పూజిస్తే అన్నీ వచ్చి పడతాయి. ఒక్కొక్క అమ్మని పూజించి ఒక్కొక్క నిధి పొందడం ఎందుకని ఆ తల్లిని పూజించేవారు. ఆ తల్లిని పూజించాలంటే దేవీ నవరాత్రులు ప్రత్యేకమైన కాలం. దేవీ నవరాత్రులలో 9 రోజులు అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకారం చేస్తూ ఆ తల్లిని శాస్త్రోక్త రీతితో పూజించి దుర్గా సప్తశతి వంటి దివ్య మంత్రములను పారాయణ చేయిస్తే, శ్రీ సూక్తం వంటి వేద మంత్రాలతో అమ్మని అర్చన చేస్తే, అపూర్వమైనటువంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే, శ్రద్ధతో అర్చిస్తే ఆదిపరాశక్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అది లభిస్తే మొత్తం నవనిధులు వస్తాయి. అదే నవరాత్రులు అంటే. ఆ నవరాత్రులు నవనిధులు ఇస్తాయి. ఇక నవనిధానములు వచ్చిన వాడికి పునర్జన్మ ఉండదట. ఆ తరములో అతని తరంలో ఎవరికీ దారిద్ర్యం ఉండదు. 9 తరముల పాటు ఈ నిధి వస్తుంది. ఆ తరాల్లో మంచివాడు ఎవడన్నా మళ్ళీ పుట్టి ఈ అమ్మవారి యొక్క సేవ కొనసాగిస్తే ఇక ఆ వంశానికి పతనం ఉండదట. వంశం ఎడతెరిపి లేకుండా యుగాంతం వరకు వెడుతుంది. మధ్యలో వంశాలు ఆగిపోతాయి, కొంతమందికి పిల్లలు లేక ఇంకో కారణం చేతనో అకాల మరణం వల్ల. అలా వంశం నాశనం కాకుండా ఉండడానికి నవనిధులు చూడాలి. నవనిధులు చూడడం అంటే ఎక్కడ ఎవరెవరు చూశాయి నవనిధులు? స్వారోచిషమనువుని మొత్తం 9 నిధులు చూశాయట. పద్మిని విద్య వల్ల తామసమనువుని చూశాయట. మనువుల్ని గ్యారంటీగా చూస్తాయి. మనువులంటేనే నవనిధులు చూడబడినటువంటి వారు. లక్ష్మీదేవికి నవనిధులు ఒంటికి ధరించే ఆభరణాలు. అందుకే మహాలక్ష్మిని మనం నవరాత్రుల్లో 8వ రోజుని పూజించాలి. అమ్మవారిని 8వ రోజుని మహాలక్ష్మీ దేవతని భక్తితో పూజించిన వాడికి నవనిధులు వస్తాయి. మహాత్ముడు తెనాలి రామకృష్ణుడు లక్ష్మీదేవిని పాండురంగ మహాత్మ్యంలో వర్ణించాడు. అందులో ఏమంటాడు తెలుసా? నవనిధానంబులే దేవి జవళి సరకులు అంటాడు ఆయన. నవనిధులు ఎంతో ఉపాసన చేస్తే తప్ప మానవులకి దగ్గరికి రావు. మానవులు వాటిని పొందలేరు. అసలు మానవులు నవనిధులు పొందడం అంటే అసంభవం. కానీ ఆ అమ్మవారు ఆ నవనిధులు ఒక నిధిని వేలికి, ఒక నిధిని కాలికి, ఒక నిధిని నడుముకి, ఒక నిధిని కంఠానికి, ఒక నిధిని ఈ చేతుల యొక్క కంకణ ప్రాంతంలో, ఒక నిధిని మోకాళ్ళకి, ఒకదాన్ని భుజకీర్తిగా, ఒకటి శిరస్సున, ఒకటి ముక్కుకి, ఇలా 9 నిధులు 9 అవయవములకు 9 ఆభరణములుగా ధరిస్తుంది. అందుకే అమ్మని నవరాత్రుల్లో అర్చించండి అంటాడు తెనాలి రామకృష్ణుడు. అటువంటి నవనిధుల యొక్క చరిత్ర చెప్పి, నాయన ఈ లక్షణములు శ్రద్ధగా వింటే అసలు అమ్మవారి యొక్క అనుగ్రహం సగం పొందినట్టే. అసలు ఉపాసన చేయలేకపోవచ్చట మనం.
అమ్మవార్లను పూర్తిగా ఉపాసన చేసే ఓపిక లేకపోయినా ఇది విన్నావుగా, పద్మిని విద్య నిన్ను కొంతవరకు అనుగ్రహిస్తుంది, ఇక ఉపాసన చేసేవా సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఇక్కడికి నీకు ఇద్దరు మనువుల చరిత్ర చెప్పాను, ఇప్పుడు మూడవ మనువు ఆయన చరిత్ర చెబుతున్నాను. మూడవ మనువు పేరు ఉత్తముడు. వరుసగా మనువులు మర్చిపోకూడదు మనం. స్వయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య, ఇది 14 మంది మనువుల యొక్క పేర్లు. ఇప్పటి వరకు మనం ఇద్దరు గురించి చెప్పుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇంకా 12 మంది ఉన్నారు. అందులో మూడవ వాడి పేరు ఉత్తముడు. ఈ ఉత్తమ మనువు చరిత్ర చెబుతున్నాను విను. స్వయంభవ మనువు చరిత్ర విన్నావు కదా. ఆయనకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో రెండో వాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. అందులో సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. చిన్నప్పుడే ఉత్తానపాదుడి యొక్క తొడ మీద కూర్చుని ఉండగా ఈ ఉత్తముడు, పాపం ధ్రువుడు కూడా అక్కడికి వచ్చాడు. పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, రెండో భార్య కొడుకు ఉత్తముడు అన్నమాట. ఈ పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, మా నాన్నగారి తొడ మీద మా తమ్ముడు కూర్చున్నాడు, అన్నయ్యని కదా నేను కూర్చోవచ్చని వస్తూ ఉంటే వాళ్ళమ్మ మెడబట్టుకు తోసేసి, ఒరే ఈ తొడ మీద కూర్చునే అర్హత నీకు లేదు, ఈ తొడ నా కొడుకుది, ఒకవేళ నీకు మా నాన్నగారి తొడ మీద కూర్చోవాలనే కోరిక నీకు ఉన్నట్టయితే నువ్వు మీ అమ్మ కడుపులోంచి పుట్టడం వల్ల అది సాధ్యం కాదు కనుక చచ్చి ఆత్మహత్య చేసుకుని మళ్ళీ నా కడుపులో పుట్టు, అలా కుదరకపోతే విష్ణువు కోసం తపస్సు చేయి, విష్ణుమూర్తిని వరం అడుగు. ఏమని అడుగుతావు? నేనండి మా పిండి కడుపును పుట్టాలండి, మా పిండి కడుపును పుడితే నాన్నగారు తొడ మీద కూర్చోగలుగుతాను, కాబట్టి దయతో నన్ను మళ్ళీ మా పిండి కడుపును పుట్టేలా చెయ్యండి అని విష్ణువుని అడిగితే ఆయన నిన్ను అనుగ్రహించి నా కడుపులో బారేస్తాడు, నా కడుపులోంచి రెండో కొడుకుగా పుడతావు, పుట్టావంటే తొడ మీద కూర్చోవచ్చు. ఇంత మాట అందిట కుర్రాడితో. అది ఆవిడ లక్షణం. దాంతో ధ్రువుడు ఆగ్రహించాడు. ఆయన తపస్సు చేసిన కథ భాగవతంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత ధ్రువుడికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది. ఆయన ఈ మొత్తం సామ్రాజ్యం అంతా ఏది, వాళ్ళ అమ్మేమో నా కడుపును పుడితే కానీ నీకు తండ్రి తొడ మీద కూర్చునే అవకాశం లేదంటే విష్ణు అనుగ్రహంతో భూమండలాన్నే పరిపాలించాడు, ధ్రువ నక్షత్రమయ్యాడు. అప్పుడు సిగ్గుపడి రెండవ భార్య సురుచి కన్నీళ్లు పెట్టుకుని, నాయన ఏదో ఆనాడు పిచ్చివాగుడు వాగాను, వీడు నీ తమ్ముడు నా కొడుకు, వీడిని జాగ్రత్తగా చూడంటే వెర్రి తల్లి, నువ్వే అసలు మా అమ్మలాంటిదానివి, మా అమ్మకంటే నిన్నే ఎక్కువ గౌరవిస్తాను, మా అమ్మని ఎంత పూజిస్తున్నానో నిన్ను అంత నెత్తి మీద పెట్టుకు పూజిస్తాను, ఎందుకో తెలుసా, నువ్వే కనుక ఆనాడు నన్ను దెప్పి ఉండకపోతే, నాకు మనస్సుకు నొప్పి కలిగి ఉండకపోతే పరమేశ్వరుడి దర్శనం నాకు అయ్యేదా, శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసే ఒక మార్గం చూపించిన దేవతవమ్మ, నా నెత్తి మీద దేవత అన్నాడే. నిజంగా ఒక్కొక్కప్పుడు అవతల వాడు దెప్పకపోతే మనం ఏం చేయలేం సుమా, నన్ను చిన్నప్పుడు ఒకటి అలాగే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నాడు. అన్నందుకు పట్టుదలతో ఇవాళ సద్గురు స్థానంలోకి రాగలిగాం. మనకి తపస్సు చేయాలనే కోరిక కలిగించిన వాళ్ళంతా గురువులు. అందుకే తేభ్యో నిత్యన్నమో నమః, అలాంటి గురువులందరి గురించి నిత్యము నమస్కరిస్తున్నాను. ఒకసారి కాదు, నమో నమః, మళ్ళీ దండం, మళ్ళీ దండం, దండం పరిపరి విధాలు పెట్టాలి, పదే పదే పెట్టాలి. మనల్ని ఎవరు దెప్పుతారో, ఎవరు తిరస్కరిస్తారో వాళ్ళంతా గురువులు. పొగిడేవాడి కంటే తిట్టేవాడి వల్ల లాభం ఎక్కువ ఉండవు. నీ మొహం, నువ్వు ఉపన్యాసం అనేసి ఇంట్లో కూర్చో అని ఎవడన్నా కామెంట్ పెడితే ఇంకా రెచ్చిపోయి చెప్పు. నువ్వు మాకున్న లక్ష్యం ఏంటో తెలుసా, మే ఎవరిని పట్టించుకో, నువ్వు తిట్టావా పొగిడేవా అవి పట్టించుకుంటే అసలు ఇన్నేళ్ళు ఎలా ఉపన్యాసం చెబుతావు. ఇప్పటికి 32 ఏళ్ళుగా ఈ ఉపన్యాసాలు మేము చెబుతున్నామంటే ఎవడన్నా పొగిడాడనో లేకపోతే తెగిడాడనో పట్టించుకుంటున్నావా? వీ డోంట్ కేర్ ఈ విషయంలో. ఎందుకని, సాధన చేయటంలో ఇదో భాగం. ఎప్పుడు నువ్వు అవతల వాడిని పట్టించుకోవాలి, తప్పుడు పని చేసినప్పుడు మాత్రం పట్టించుకో. నువ్వు ఒక ఉత్తమ కార్యం చేసినప్పుడు పట్టించుకోకు. నీ పద్యం బాగుందన్నాడా మంచిది, చండాలంగా ఉందన్నాడా ఇంకా మంచిది. అంతేగాని నా పద్యం బాగాలేదా అయితే నేను రాయను అనకో, నా కవిత్వం బాగాలేదా నేను రాయను అనకో, నా పురాణం బాగాలేదా అయితే చెప్పను అనకో. వాడు అలా అన్న కొద్దీ ఇంకా బాగా చెప్పు. అవతల వాడు నిన్ను పడగొట్టడానికే ఆ మాట చేస్తాడండో. మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేస్తారనుకుంటున్నారు ఇతరులు? మీలో నిరుత్సాహం తెచ్చి మీరు భ్రష్టులు అయిపోవాలని వాడు కోరిక. వాళ్ళ మాయలో మీరు పడకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అవతల వాడు ఎన్ని తిట్టు తిట్టినా ఏం చేసినా మీరు నవ్వుతూ ఉండండి, ఆనందంగా స్వీకరించండి దాన్ని. మీరు మాత్రం మీ పనులు మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ తిట్టేవాడు నీకు ఏమీ ఒక రూపాయి కూడా అన్నం పెట్టాడు, పొగిడేవాడు ఏం చేయడు. మన పని మందే, కాబట్టి నింద స్థుతులు రెండూ సమానంగా సేకరించాలి. ఒక్కొక్కప్పుడు నిందలు మరింత ఉపకారం చేస్తాయి. ఆనాడు నీవు చేసిన ఉపకారం అంతా ఇంతానా అని ఆ తల్లిని పొగిడి, నీకు మాట ఇస్తున్నాను, నా కన్న తల్లిలా నేను చూస్తాను, నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూస్తాను అని ఉత్తముడిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ కాలాన్ని ఎవరం దాటలేం కదా. ఒకనాడు ఈ ఉత్తముడు అనేవాడు యక్షులుండేటటువంటి, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉండేటటువంటి హిమాలయ పర్వతానికి వేటకెళ్ళాడు. అక్కడ చాలామంది కుబేరుడి యొక్క కింకరులు ఉన్నారు. ఈ కింకరులంతా కూడా కిన్నరులు, కింపురుషులు, యక్షులు అని పిలువబడేవాళ్ళు. వీళ్ళతోటి ఉత్తముడికి తగాద వచ్చింది. ఉత్తముడు ఏదో వేటకెళ్ళాడు, వాళ్ళకి ఒళ్ళు మండి ఇక్కడికి రాకూడదు మానవులు అనగానే ఈయనకి కోపం వచ్చింది, ఈయన రజోగుణం చూపించాడు, వాళ్ళు రెచ్చిపోయారు, ఘోర యుద్ధం జరిగింది, ఉత్తముడిని చంపి పారేశారు, వాడు నరికి పారేశారు. దాంతో ధ్రువుడికి తెలిసింది, వాళ్ళమ్మ అంటే చిన్నమ్మ సురుచి నా కుమారుణ్ణి రక్షిస్తానన్నావు, నా కొడుకు చచ్చిపోయాడు అని పిచ్చెక్కి కళ్ళ ముందు భవనం మంచి కింద పడి చచ్చిపోయిందట పాప. దాంతో ఈయనకి ఎంత బాధ వచ్చిందో తెలుసా, నా పిన్నిని కన్న తల్లిలో చూస్తానన్నాను. ఆ పిన్న తల్లి కొడుకు చచ్చిపోయిన బాధతో రాజాంతఃపురం పైనుంచి ఎత్తైన 7 అంతస్తుల భవనం నుంచి కిందపడి కాలుదారి చచ్చిపోయింది, పిచ్చెక్కి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే కొడుకు చచ్చిపోయాడు అనే బెంగ. ఆ కుమారుడు నా తమ్ముడు లాంటి వాడు, కన్న బిడ్డ కంటే ఎక్కువగా నన్ను ఈ తల్లి ఒక విధంగా సరైన మార్గంలో పెట్టింది. మా అమ్మ కూడా ఇంత గొప్ప మార్గంలో పెట్టలా, కానీ ఈవిడ వల్ల కదా విష్ణు దర్శనమైంది. ఈవిడికి నేను మాట ఇచ్చాను, అమ్మ నీ కొడుకు నా సొంత తమ్ముడు, వాడిని జాగ్రత్తగా చూస్తానన్నాను, నిన్ను కన్న తల్లిలో చూస్తానన్నాను. ఈ తల్లిని చూడలేకపోయాను, ఆవిడ చచ్చిపోయింది, తమ్ముడా యక్షుడి చేతిలో చచ్చిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఇంత భక్తుడు కూడా తీవ్ర క్రోధం పొంది మహావేగంగా ఒక గుర్రం ఎక్కి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఒక 1.5 సంవత్సర కాలం యక్షులతో యుద్ధం చేసేట ఆయన ఒక్కడు. నిజానికి ఆయన చాలా సాత్వికుడు, కానీ శత్రువులు కనపడినప్పుడు మాత్రం అంతకంతా రజోగుణం వస్తుంది మహారాజులకి. ఘోర యుద్ధం చేశాడండి, యక్షుల్లో 500,000 మంది నరికి పారేశాడు, యక్షులు ఓతకోత కోసేశాడు, కనిపించినవాడు కనిపించినట్టు చంపేశాడు. ఏరా మా తమ్ముడు చంపుతారట్రా అంటూ ఓతకోత కోసి పారేస్తూ ఉంటే చివరికి 1.5 ఏళ్ళ గడిచిన తర్వాత ఈ యుద్ధంలో యక్షులంతా చచ్చిపోతూ ఉంటే కుబేరుడు అక్కడికి వచ్చి, నాయన ఏమిటి యుద్ధం, యక్షుల మీద పగపట్టడం ఏమిటంటే వీళ్ళు యక్షులు కాదు రాక్షసులు, నా తమ్ముడిని చంపారు, వీళ్ళని విడిచిపెట్టనన్నట్ట. ఈయన కోపం తగ్గడంలా కుబేరుడు చెప్పాడు వినలేదు, కుబేరుడి మీద కూడా బాణాలు వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంభూ మనువు దిగొచ్చారు. స్వయంభూ మనువు స్వయంగా వచ్చి, ఇదిగో ఈయన బ్రహ్మ అంటే నా తండ్రి, నేను మీ తాతనే, ఒరే మీ నాన్న నా కుమారుడిరా బాబు ఉత్తానపోతుడంటే నేను మీ తాతనరా అనగానే, తాతగారు మీరు గురించి మీ గురించి తెలియకపోవడం ఏమిటి, మీరు మహాత్ములు, మీకు నమస్కారం, మీరు తాత ఆయన ముత్తాత అని వాళ్ళిద్దరికి నమస్కరిస్తే వాళ్ళిద్దరూ దీవించి, నువ్వు మహాత్ముడివి, చిన్నప్పుడే వాసుదేవ నామస్మరణమును నారదముని ద్వారా పొందినవాడివి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమును నారదుడు నీకు ఉపదేశిస్తే ఆ మంత్రస్వీకారం చేసి యమునా నదీ తీరంలో మధువనంలో తపస్సు చేసావు. ఆ మధువనమే ఇప్పుడు మధురంటే, అంత తపస్సు చేసి విష్ణువుని సాక్షాత్కరింపచేసుకుని ఆయన వరాలు పొందిన నువ్వేమిటి, ఈ యుద్ధం ఏమిటంటే ఆయన తెల్లబోయి నాకు కూడా రజోగుణం వచ్చిందండి, దానికి ఒకటే కారణం నా తమ్ముడు చచ్చిపోయాడు, వాడిని జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చాను, వాడు చచ్చిపోయాడు, పిండి చచ్చిపోయింది, ఇప్పుడు నేను ఇచ్చిన వరం తప్పిపోలేదా అంటే, నాయన ఇది కాలప్రభావం, నీ తమ్ముడు చచ్చిపోవడానికి గల కారణం చిన్నప్పుడు నీకు చేసిన ద్రోహం, మీ పిండికి దుర్మరణానికి మూల కారణం భాగవతోత్తముడవైన నిన్ను తిట్టడం, వాళ్ళిద్దరూ చేసిన పాపానికి చచ్చిపోతే వాళ్ళ మీద ప్రేమతో నువ్వు రాక్షసులు చంపుతున్నావు అనగా, మరి వాళ్ళు ఏ అపకారం చేశారో నాకు అనవసరం, వాళ్ళ వల్లే నాకు హరిదర్శనం అయ్యింది, వాళ్ళు బ్రతకపోతే నేను బ్రతకలేనన్నట్టు. అప్పుడు అక్కడికి విష్ణువు ప్రత్యక్షమై, నాయన ఈ యక్షులంతా ఒకప్పుడు అగస్త్య మహర్షికి అపచారం చేశారు, అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే యక్షుల్లో కొంతమంది వెళ్ళి ఆయన ముక్కు పుచ్చుకున్నారట. ఆయన ప్రాణాయామం చేస్తున్నట్టండి అగస్త్యుడు, ప్రాణాయామం చేసేవాడు ఏం చేస్తాడు అని కుడిముక్కు మూసి ఎడముక్కులోంచి గాలంతా కిందకి విడిచిపెట్టి ఆ తర్వాత ఎడముక్కు మూసి కుడిముక్కులోంచి గాలి తీసుకుంటున్నట్ట. దాంతో యక్షులు ఏం చేశారు, వీడెవడో ముక్కు పట్టుకున్నాడు రోయ్ అని దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు గట్టిగా నొక్కారు. ప్రాణాయామం చేస్తున్న ఋషీశ్వరుడు ముక్కు పట్టుకుంటే ఏమవుతుంది మరి, పాప వాళ్ళకి ముక్కు పట్టుకోవడం అంటే అది ప్రాణాయామం అని తెలియదు, ఏదో ముక్కు పట్టుకున్నాడంటే ముక్కు పట్టుకున్నాడు, ఆ ముక్కు ఏదో మనం పట్టుకోవచ్చు అనుకున్నారట ఈ దిక్కుమాలిన వాళ్ళు. వెనకటి ఒక తమాషా జరిగిందిలేండి,
ఓ పెళ్లి కొడుకుని ఓం భూ ముక్కు పుచ్చుకో అన్నట్ట. ఎవరో పాపం పురోహితులు వారు, వీడెళ్ళి ఆ పురోహితుడు ముక్కు గట్టిగా పట్టించాడు. నీ ముక్కు పట్టుకుంటే పాపం నానాయాత్ర పడిపోయి వీడి చేత పెళ్లి తంత్రం చేయిస్తున్న పెళ్లి తంతు జరిపిస్తున్నటువంటి పురోహితులు వారు ముక్కు పట్టుకున్నాడు. ఆయన కంగారు పడి వదులు వదులు అన్నట్ట. ఓహో వదులుగా ఉందని ఇంకా గట్టిగా నొక్కాడు ఆయన. ఇంత పక్కన ఉన్న పెళ్లి కూతురు వచ్చి నీ మొహంలో ఉంది, కనీసం తెలుగు కూడా నేర్చుకోవు, అందుకే వెళ్ళి పద్మాకర్ గారి దగ్గర చేరు, తెలుగు రాకపోతే ఇలాగే ఉంటుంది తెలుగు. ముక్కు పుచ్చుకుంటే ఆయన ముక్కు కాదు నీ ముక్కు, దీనికి ప్రాణాయామం అంటారని ఆ పెళ్లి కూతురు చెప్పిందట. కొంచెం పెళ్లి కూతురి ఉపన్యాసం ఏంది మరి అందువల్ల. కాబట్టి పెళ్లికి ముందు పెళ్లి కూతుళ్ళు ఉపన్యాసములు వింటే ఆ ఉపన్యాసం వల్ల ఉపరి సన్యాసం కాకుండా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే పాపం ఏదో అగస్త్యుడు ప్రాణాయామం కోసం ముక్కు పుచ్చుకుంటే ఈ ముక్కు గట్టిగా పట్టుకుని వాళ్ళు ముక్కు పిండి ఆయన్ని కొంచెం అవహేళన చేశారు, బాధ పెట్టారు. దాంతో ఆయన కోపం వచ్చింది. మీ అందరూ పరమ భాగవతోత్తముడైన ధ్రువుని చేతిలో దుర్మరణం పాలవ్వండి అని శపించాడు. దాంతో వాళ్ళంతా ఏడుస్తూ వచ్చి కుబేరుడి కాళ్ళు పట్టుకున్నారు. అనవసరంగా అగస్త్యునికి కోపం తెప్పించాం, ఆయన శాపానికి గురయ్యాం, మేమంతా చచ్చిపోతామని కానీ అప్పుడు మళ్ళీ కుబేరుడు వచ్చి మా వాళ్ళు మూర్ఖులండి, భాగవతోత్తములైన మీకు అపచారం చేశారు, ఆ శాపాన్ని ఉపసంహరించండి అనగానే ఉత్తముడనేటటువంటి కుమారుడితో వీళ్ళు యుద్ధం చేస్తారు, అతన్ని చంపుతారు. దానివల్ల ఉత్తముడి తల్లి సురుచి మరణిస్తుంది. అప్పుడు ధ్రువుడు ఆగ్రహించి వీళ్ళ మీద పడతాడు, వీళ్ళని చంపుతాడు. అప్పుడు విష్ణు వస్తాడు, చచ్చిపోయిన ఉత్తముణ్ణి ఆ సురుచిని ఈ యక్షుల్ని తిరిగి బతికిస్తాడు అని అగస్త్యుడు వరమిచ్చాడు. ఇదంతటికి మూల కారణం ఇంత గొడవకి ఆ అగస్త్య శాపం అని విష్ణువు స్వయంగా అక్కడ ప్రత్యక్షమై చచ్చిపోయిన సురుచిని చచ్చిన ఉత్తముణ్ణి బ్రతికించి ఈ మరణించిన యక్షులందరినీ పునర్జీవితులు చేసి ఇక మీదట ఎప్పుడూ కూడా మీలో మీరు తగాదా పడకండి, అందులో ముఖ్యంగా మహాత్ములైన యోగులకు అపచారం చేయకండి, వారికి ఉపచారములే తప్ప అపచారములు చెయ్యరాదని హెచ్చరించి విష్ణు అదృశ్యుడైపోయాడు. అప్పుడు స్వయంభవ మరువు స్వయంభూ అని పేరు కలిగిన బ్రహ్మ కూడా, నాయన భాగవతోత్తమ ప్రహ్లాద ఓ ధ్రువ నువ్వు చాలా ఉత్తముడివి, ఇంకెప్పుడు ఇలా కోపం తెచ్చుకోకు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు మూడు పర్యాయములు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరించు, అప్పుడు నీ కోపం పోతుంది అని హెచ్చరించి పంపితే ఆయన సిగ్గుపడి ఎంత యుద్ధం చేశాను, అయినా యుద్ధం చేయడానికి మూల కారణం నా మనస్సు కాదు, అగస్త్య శాపం కదా అనుకుని బతికిన తమ్ముణ్ణి పిన్నిని వెంట పెట్టుకుని హాయిగా రాజధానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పరిపాలన చేసి ఆయన ధ్రువమండలం అయిపోయాడుగా, ధ్రువమండలం అనే ఒక మండలం పొందాడు. ఆ ధ్రువమండలమును పొందేటప్పుడు తన తమ్ముణ్ణి ఉత్తముణ్ణి నువ్వు పునర్జీవితుడు అయ్యావు, ఈరోజు నుంచి పరమోత్తముడివి నువ్వు, ఇదివరకు ఉత్తముడివి ఇప్పుడు ఉత్తమోత్తముడివి, నా తర్వాత రాజ్యపాలన నువ్వే చెయ్యి అని మళ్ళీ జీవించిన ఉత్తముణ్ణి తన తమ్ముణ్ణి పట్టాభిషిక్తుని చేశాట. ఎంత గొప్పవాడండి ఆయన, తన కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళకి పట్టాభిషేకం చేయలే, తమ్ముడికే రాజ్యం ఇచ్చాడు. కన్న తల్లిలో చూసుకున్నాడు పినతల్లిని, ఆవిడ కన్న బిడ్డని సొంత తమ్ముళ్ళో చూసుకున్నాడు, అందుకే ఆయన్ని భాగవతోత్తముడు అన్నారు. ఆయన ధ్రువమండలానికి వెళ్ళిపోతూ ఈ తమ్ముడికి ఉత్తముడికి పట్టాభిషేకం చేశాక సురుచి సునీతి వచ్చారు. మరి మా సంగతి ఏమిటి ఆయన, మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇంతకాలం ఆదరించావు, మేము ఇంక భూలోకంలో ఉండలేం, మా కళ్ళ ముందు నువ్వు వేరే మండలానికి వెళ్ళిపోతుంటే మేము ఈ భూమండలంలో ఉండలేం, మమ్మల్ని కూడా ఎక్కడికైనా పట్టుకుపో అంటే ఆయన భూమండలం వద్దు, నా మండలంలో మీరు ఉండడానికి వీలేదు, నేను నా భార్య తప్ప, మీకేం కావాలో కోరుకోండి అంటే నీకు ఏ లోకం బాగా నచ్చితే ఆ లోకానికి పంపించే అన్నారు. నాకు బాగా నచ్చిన లోకం వైకుంఠం, అక్కడికి పోతారంటే వైకుంఠం నువ్వు ఇప్పిస్తే కాదంటావా అన్నారట. అప్పుడు ఆయన విష్ణువుని ప్రార్థించి ఓ విమానం తెప్పించి ఇద్దరు తల్లుల్ని, ఒక ఆవిడ కన్నతల్లి ఒక ఆవిడ సవత్తల్లి, సవత్తల్లిని బతికించి కన్నతల్లితో పాటు దివ్య విమానం ఎక్కించి వైకుంఠానికి పంపిన భాగవతోత్తముడు అండి ధ్రువుడు. అంటే అలాంటి వాడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడన్నా ఇంత ఉపకారం చేస్తే కూడా మర్చిపోతున్న రోజులు ఇవి. అటువంటిది అపకారం చేసిన ఆవిడ కూడా అంత జాగ్రత్తగా ఆదరించి వైకుంఠానికి పంపాడు. అందుకే భాగవతోత్తముల్లో ధ్రువుణ్ణి మనం నిత్యం తలుచుకుంటున్నాం. ఇక మీదట ఎప్పుడైనా మీరు కూడా అలాగే చేయండి, ఎప్పుడైనా విష్ణుమూర్తి వైకుంఠం నుంచి విమానం పంపితే ఏమండో విమానం పంపిస్తే నేను ఒక్కడే కాదండి, నా పక్క కుర్చీలో కూర్చుని పురాణం ఏందండి, ఆవిడ నేను వచ్చినప్పుడు కుర్చీ ఇవ్వకుండా మోచెత్తో పొడిచిందండి, కాబట్టి ఆవిడని కూడా వైకుంఠానికి పట్టుకెడతానండి అనండి. అంతేగాని ఏమమ్మా నన్ను మోచెత్తో పొడుస్తావా, ఫ్రంట్ సీట్లో కూర్చోనివ్వలేదా, కింద కూర్చోమంటావా, గోడ కనబడుతుంటే తోసావా అని తెప్పకండి. అసలు గోడకి ఆనబడి జారబడ్డానికి ఇష్టపడేటటువంటి వాళ్ళని తోసేసినప్పుడు వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలట.
ఎప్పుడైనా పురాణం వినేటప్పుడు మన తిప్పుతారు కదా కొందరు, అలాంటి వాడిని బాగా ఆదరించి వాళ్ళకి వైకుంఠం ఇప్పిస్తే అప్పుడు విష్ణు మెచ్చుకుని ఓహో విరోధులను కూడా వైకుంఠానికి ఈవిడ పిలిపిస్తోంది కాబట్టి ఇంకెప్పుడు ఈవిడికి వైకుంఠం నుంచి పతనం లేకుండా చూస్తానంటాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవలసిందనమాట. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా సరే వెనక ఎవరన్నా వస్తే అనకండి, నిశ్శబ్దంగా ముందుకు జరగండి, వాళ్ళని ఆదరించండి. నేనైతే అలాగే ఆదరిస్తాను, ఎందుకంటే నేను కొంచెం ధ్రువుడు లాంటి వాడిని, మీరు కూడా ధ్రువుడిలాగా అవ్వండి. ఇప్పుడు ధ్రువుడు వెళ్ళిపోయాడు, ఉత్తముడు హాయిగా పరిపాలన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఉత్తముడు పునర్జన్మెత్తాక మహాపరాక్రమం పొందాడు. ఇటు అన్నగారి కటాక్షం, అటు విష్ణు కటాక్షం, ఇన్ని కటాక్షాలు ఆయనకున్నాయి. ఆయనకి సొంత సోదరుడి కంటే ఎక్కువగా ఆదరించినటువంటి ధ్రువుడు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లి సమయానికి ఈయన ఉండడానికి వీలు లేకుండా వెళ్ళిపోయాట. తల్లుల్ని వైకుంఠానికి పంపాడు, ఈయనేమో ధ్రువ మండలానికి వెళ్ళిపోయాడు. దాంతో అమ్మాయిని చూశాడు కానీ ముహూర్తం పెట్టడం కుదరలేదు. ఏమైతేనే ఈయన లేకుండానే పెళ్లి జరిగింది. ఆ పిల్ల పేరు బహుళ. బహుళ అనే ఒక సుందరీమణిని ఉత్తముడు పెళ్లి చేసుకున్నాడు. పరాక్రమవంతుడు, యువకుడు. యువకుడిని ఎందుకంటున్నావు అంటే పునర్జన్మెత్తాక ఆయనకి ఎప్పుడు నిశ్చయమనంట, అసలు వార్ధక్యం లేదనమాట. అందువల్ల సుఖంగా బతికాడు ఆయన. సుర్రప్ప తీసెచ్చిన నురక్తిం పరిణయమైనట్లు వేడక బహుళయను తలోదరి పెండ్లి అయి మనం బా తరుణి విలాసం తద్ద తగిలిన. పూర్వం ఇంద్రుడు శచీదేవిని ప్రేమించి వివాహం చేసుకుని సుఖంగా గడిపినట్టే ఇతడు కూడా తన ప్రేమకి పాత్రురాలైన బహుళ అనే ఆవిడని చూశాడు. అంటే ఈయన మాత్రం ఆవిడని ప్రేమించాడు. ఆవిడ ప్రేమించిందో లేదో తెలియదు. ఆ బహుళని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు, ప్రజల్ని పరిపాలించాడు. చంద్రుడికి రోహిణి అంటే బాగా ఇష్టం, ఇంద్రుడికి శచి అంటే బాగా ఇష్టం, ఈయనకి బహుళ అంటే బాగా ఇష్టం. కానీ వారు అదేం కర్మమో, ఏ ముహూర్తంలో పెళ్ళయిందో, ఆవిడకి మాత్రం ఇతను చూస్తే ఒళ్ళు మండిపోయేదిట. ఈయన సుందరి అంటే అనేది కా, ఒక్కొక్కళ్ళు అంతే భార్యలు, భర్తగారు ఏమే అన్నట్టే వెంటనే అలా ఎత్తుతుంది చెయ్యి. అదొక పూర్వజన్మ కర్మయోగం. అందుకే భార్యాభర్తలను ఎప్పుడూ విడదీయకూడదు, తగాదా పెట్టకూడదు. ఎప్పుడైనా పూర్వజన్మలో భార్యాభర్తల మధ్య తగాదా పెడితే ఈ జన్మలో రోజు తగాదాలే. అదేమిటో కానీ తగాదాలు ఇంటి వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ గురువుల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అక్కడ చూపిస్తే మాత్రమే మా ప్రాణం గెదగెదలాడిపోతుంది. ఓ భార్యాభర్తలు దండం పెట్టడానికి వచ్చారు, ఆయనకేమో వినపడదు, ఈవిడేమో డొక్కలు పొడిచి పెట్టమంటే పెట్టమే దండం అంటుంది. నాకు దండం పెట్టించడానికి ఆయనకి దండమా? దండం దశగుణం భవేత్తని, దండం అంటే కర్ర. నాకు దండం పెట్టాలట, ఆయనకు దండం చూపించేది ఆవిడ. రామచంద్ర తాంబూలం ఇప్పించేదాకా కొట్టేది, తిట్టి తెగ తిట్టి 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 ఆయన చేత నాకు సేవ చేయించింది. నేనేం చేయను, వెర్రిమోహం వేసుకుని చూస్తున్నాను. నా పక్కన ఉంటారు వీళ్ళు, కిక్కురు అనరు. ఎంతమంది ఉంటారు వీళ్ళు? వీళ్ళు ఏంటంటే గురువుగారు అక్కడ ఉంటే వాళ్ళు అక్కడ కిలోమీటర్ దూరంలో ఉంటారు. కాగితం ఇవాళ పట్టుకొస్తే ఏడాది తర్వాత పెడతారు. అందువల్ల ఆవిడ తిడుతూ ఉంటే గురువుగారు ఎదురుకుంటే తిట్టద్దర్రా అని వీళ్ళైనా చెప్పొచ్చు కదా గర్వ కాకపోతే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నమస్కారం చేయడానికి దంపతులు నా దగ్గరికి వచ్చినప్పుడు నా కంట్లో పడేలా మాత్రం తిట్టుకోకుండా ఇంకేమున్నావని బయట తిట్టుకోండి. అష్టోత్తర శతనామ పూజ మీ భర్త గారికి బయట చేయండి. లోపలికి వచ్చాక అష్టోత్తరం విడిచిపెట్టి శిష్టోత్తరం చేయండి. నేను శిష్టుణ్ణి కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. పూర్వకర్మలు ఎక్కడో ఉండి భార్యాభర్తలు ఇలా తగాదాలు పడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అనమాట. ఇదిగో ఈ కథ అంతా అదే గొడవ. ఈ బహుళ అంత ఉత్తముడనేవాడి భార్య భర్తగారు ఏమంటే ఆ అనేది. ఆయన అన్నం తినమంటే ఆవిడ అన్నం పట్టుకొచ్చి మొహం మీద కొట్టేది. ఆయన మజ్జిగిస్తే ఆ మొహం మీదే కొట్టేది. వేడి పాలు ఇస్తే ఆ మొహం మీదే కొట్టేది. వేడి చారు అంటే ఏడి చారు అని మొహం మీద పోసేది. ఈ విధంగా ఆ ఇద్దరికి కర్మయోగం ఏమిటో ఒక్కనాడు పడింది కాదు. ఇక్కడ చిత్రం ఏంటో తెలిసిన, ఇద్దరూ కొట్టుకోవడం కాదు అక్కడ, ఆయన మాత్రం ఆవిడ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. బహుళ సుందరి అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తూనే ఉండేవాడు, ఆవిడ మాత్రం విసుక్కుంటూనే ఉండేది. పొల్లతి చెవులకింపొత్తు తళ్ళుకొత్తు సరసోక్తులాడు తివిరి ప్రియములాచరించు కళలయందు ప్రీతి కడలు కొనంగా అమ్మగువ విభ్రమమున తగిలి ఇట్లు. ఆవిడ రూపం, ఆవిడ అవయవాలు, ఆవిడ ముక్కు చెవులు కళ్ళు ఇవన్నీ ఈయనకేమో రోజు రోజుకి ఆకర్షణ కలిగించేవి. ఆవిడ మాత్రం ఇతన్ని వికర్షణతో చూసింది. ఇటు ఆకర్షణ, ఇటు వికర్షణ. ఇటేమో ఆయన ప్రేమ చూపించడం, ఆవిడేమో చీ అనడం. ఎంత అనుకూలంగా ప్రవర్తించినా, ఎంత నెత్తి మీద పెట్టుకు చూద్దామని చూసినా ఆవిడ అంతకంతకీ ఆయన మీద కోపమే ప్రదర్శించేది, తిట్లే తిట్టేది. దాంతో విసిగిపోయాడు ఆయన. ఎంత విసిగినా ఆవిడ మాత్రం వదలలేకపోయేవాడు. అది కూడా ఒక బంధంలండి. అందువల్ల ఆవిడ కోపించినా సరే, కోపిస్తేనే ఆవిడ తన్నినా బాగుంది అనుకునేవాడు పాపం. ఇలా ఒక 10 సంవత్సరముల కాలం వాళ్ళ కాపురం గడిచింది. బయటికి చెప్పుకోలేడు మహారాజు కదండి, ఇంత భూమండలాన్ని పరిపాలించే స్వయంభువ మనువు యొక్క మనుమడైన స్వయంభువు కొడుకు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడి కొడుకు ఈయన. అంటే అంతటి మనువు గారికి ప్రథమ మనువు గారి యొక్క మనవడయ్యి ఉండి ఈయన కర్మలగాలింది. పైగా ధ్రువుడు అంతటి వాడు ఇతనికి సింహాసనం ఇచ్చాడు. అయితేనే సింహాసనమే కానీ ఇంట్లో మాత్రం భార్య దగ్గర ఈయనకి గ్రామ సింహాసనం, సింహం బయట, ఇంట్లో గ్రామసింహం. గ్రామసింహం అంటే చెప్పక్కర్లేదుగా, గ్రామసింహం అంటే భౌభౌ అనే కుక్క. అలా పరిస్థితి వచ్చింది దీనికి కర్మ. ఈ విపరీత ప్రవర్తనకి కారణం ఏమిటా అని ఆలోచించి కొంతమంది శిష్యుల్ని, మహాత్ముల్ని అడిగి వాళ్ళు మాకు కారణం తెలియదంటే ఇంక కిక్కురు మరకుండా దానికి అలవాటు పడిపోయాడు. 10 ఏళ్ళు రోజు భార్య కొట్టగా తిట్టగా మనకు కూడా అలవాటు అయిపోతుంది. మనకంటే నేను చెప్పేది ఆ అనుభవం ఉన్న వాళ్ళకి, వీళ్ళ అనుభవం లేని వాడికి మనకంటే గురువు గారికి ఏమైనా అనుభవం ఉందనుకుంటారేమో, దేవుడు దేవుడు నాకు ఆ యోగం లేదు. అయినా మీకు నేను చెప్పాలా, ఎంత అనుభవం లేకపోతే ఈ స్థాయికి వచ్చి ఉంటారు మీరు మాత్రం. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు మాత్రం ఏం జరిగిందంటే, ఈ ఉత్తముడితో పాటు ఒకప్పుడు చదువుకున్న విద్యార్థులు వచ్చారట. ఉత్తముడు వీళ్ళంతా వశిష్ఠుడి దగ్గర చదువుకున్నారు. వశిష్ఠుడు వీళ్ళకి కులగురువు. ఈయంతో పాటు ఒక 16 సంవత్సరముల పాటు విద్యలభ్యసించినటువంటి విద్యార్థులు వచ్చారు. అంటే ఇతనికి ఆత్మీయ మిత్రులు, ఒకే గురుకులంలో చదువుకున్నారుగా. అందువల్ల వీళ్ళంతా కూడా అంతేవాసులు. వాళ్ళంతా రాజకుమారుడితో పాటు మేము కష్టపడి చదువుకున్నాం. రాజకుమారుడు చిన్నప్పుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. ఆయన మేము కలిసి నేల మీద పడుకున్నాం, మంచాల మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే గుర్రం ఎక్కాం, తిరిగాం. ఇంతకాలానికి ఆయన మహాప్రభు అయ్యాడు, ప్రభు అయినా మనల్ని మర్చిపోతాడా లేదా అనుకుంటూ ఇతనితో చదువుకున్నటువంటి ఇతని క్లాస్మేట్స్, అదే తరగతిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఒక 60 మంది వచ్చారట. వీళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, విప్రులు ఉన్నారు, ఇలా అందరూ ఉన్నారు. ఈ అందరూ కలిసి 60 మంది మహారాజా అని సభలోకి రాగానే రాజుగారు సభలో లేచి నిలబడి, నేను ఎంత మహారాజునైనా మీకు మాత్రం మిత్రుణ్ణి, మనందరం కలిసి చదువుకున్నాం, మనకి కులమేమిటి మతమేమిటి, మిత్రులం అని వాళ్ళని గాఢంగా కౌగిలించుకుని తన పక్కన ఆసనాలు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు తెల్లబోయారు. ఎంత గొప్పవాడివి అనువు, మనువంశస్థుల యొక్క లక్షణం ఇది. వీళ్ళకి పక్షపాతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు, మిత్రులను సొంత సోదరులు ఆదరిస్తారు మీరంతా, మీ ధ్రువుడు అంతే, నువ్వు అంతే అని వాళ్ళంతా ఆనందంతో పొంగిపోయారు. ఈ పూట మీ అందరికీ విందు భోజనం పెడతాను రండని తన అంతఃపురానికి తీసుకెళ్ళాడు ఆయన. ఈ 60 మంది మిత్రుల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళి, బహుళ నా మిత్రులు చిన్ననాటి మిత్రులు వచ్చారు, వీరందరికీ వాళ్ళ నువ్వే విందు భోజనం పెట్టాలంటే అని మూతిలా తిప్పుకొని మాట్లాడలేదు. ఎందుకంటే మిత్రులు ఉన్నారు కదా, అలాగే అన్నట్టుగా తల ఊపింది. వంట వాళ్ళు రకరకాల పదార్థాలు తెచ్చారు. ఒక పెద్ద పీట వేశారట. ఈ పీట మీద, ఒకే పీట మీద ఇంతమంది కూర్చోవచ్చనమాట, అంత పెద్ద పీట వేశారు. అందరూ కూర్చున్నారు. రాజుగారు ఉన్నాడు, నా ఎదురుగుండా నువ్వు కూడా కూర్చోవాయి మిత్రుల కోసం అన్నట్ట. అలాగే అంది మూతి తిప్పి కూర్చుంది. ఇప్పుడు ఈ వంటవాళ్ళు వచ్చి రకరకాల పదార్థాలు వడ్డించారు. మంచి మంచి డ్రింక్స్ కూడా పెట్టారు. పానీయాలు, ద్రాక్షారసం, కొబ్బరి నీళ్లు, అలాంటి రకరకాల ఫల ద్రవాలన్నీ పెట్టారు. ఈ ఫలద్రవాలు ఉపద్రవం తెచ్చిపెడతాయని వాళ్ళకేం తెలుసు. ఇలా ద్రవాలు పెట్టారు, పిండి వంటలు పెట్టారు, ఇంకా రకరకాలైనటువంటి మధురాలు, అమధురాలు, తిక్తాలు, కటువులు, చేదు, పులుపు, ఉప్పు, ఓ ఎన్ని పెట్టాలో అన్నీ పెట్టారు. ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత రాజకుమారుడు, ముందు మీరు భోజనం మొదలు పెట్టండి, మిత్రులు కదా, మీరు ఆపోసిన బట్టి అన్నాలు తినడం మొదలెట్టండి, మేము మెల్లిగా మొదలెడతాం దంపతులం అన్నట్ట. వాళ్ళేమన్నారు, అల్లా కుదరదు, నీ పెళ్లికి మేము రాలేకపోయాం, నువ్వు నీ భార్యకి ఒక గ్లాసుతో ద్రాక్షరసం ఇవ్వాలి, ఆవిడ తాగాలి, ఆవిడ నీకు ఒక గ్లాసుతోటి ద్రాక్షరసం తాగించాలి, మీ ఇద్దరు ఒకటి చేత ఒకళ్ళు రసం తాగించుకుంటే మీరు తాగితే రసం మాకు పోతుంది నీరసం, కాబట్టి మీ ఇద్దరు ముందు తాగితే మేము అన్నం తింటామన్నారట. ఈయన ఎందుకు వచ్చింది గొడవని, ఒరే ఇన్నాళ్ళకి ఈ సరసాలు ఏమిట్రా, పెళ్ళయి ఏనాడయ్యింది, 10 ఏళ్ల తర్వాత వచ్చి పాత సరసాలన్నీ ఇప్పుడు చూపిస్తారు. మీరు ఏదో పెళ్లిలో అనుకో పేరు చెప్పండి పేరు చెప్పండి అని ఉడికిస్తారు. 10 ఏళ్ల తర్వాత వచ్చి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల మమ్మల్ని గుర్తుపెట్టి ఒకరి చేత ఒకరు ద్రాక్షరసం తాగించుకోండి అంటే కుదరదు. ఇక్కడ ద్రాక్ష నాకేమో లోపల ఏదో ముద్రాక్ష కింద ఉంది బాబు, మీకు పుణ్యం ఉంటుంది కిక్కురు మరకండి అన్నాడు. పాపం వాళ్ళకి గొడవలు తెలియదు కదండి. మా రాజుగారు మా మిత్రుడు ద్రాక్షరసం వాళ్ళ ఆవిడ చేత తాగించవలసిందే, బహుళ తాగించవలసిందే తాగించవలసిందే, ఒకటోసారి రెండోసారి అని అరిచాడు. ఈ స్నేహితులతో పెద్ద గొడవ ఇది, చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే అన్నారు. ఇక రాజుగారికి తప్పల గ్లాసు తీశాడు, తాగబోయ్ అని బహుళకి ఇచ్చాడు. వాళ్ళు నీకు మిత్రులే, వాళ్ళు పట్టుకొచ్చి ఒక గ్లాసు నీ చేతిలో పెట్టి ఈ ద్రాక్షరసం నా నోట్లో పోయమంటారా, నువ్వు తాగిస్తే తాగుతానా అని ఆ గ్లాసు అందుకుని మొహం మీద పోసింది ఆవిడ. ఒకసారి ఎంతమంది చూస్తూ ఉండగా, 60 మంది మిత్రుడు చూస్తూ ఉండగా, ఈ ద్రాక్షారసం తాగమంటావన్నాను, ఈ బోడి స్నేహితుల కోసం తాగుతానా, నాకు ఇష్టమైతే తాగుతాను, అంతేగాని ఎవడ పడితే వాడు వచ్చి తాగమంటే తాగించమంటే తాగుతానా తాగిస్తానా అని ఆ గ్లాసు వచ్చుకుని గ్లాసుతో పాటు కొట్టిదిటుకొని ఉత్తి ద్రాక్షరసం పోసినా పర్వాలేదు, బంగారపు గ్లాస్ అది పట్మను కొట్టగానే ఆయన ముఖానికి తగిలి మొత్తం అప్పటంలో నొక్కుపోయిందండి గ్లాస్ అది, ఆ బంగారపు గ్లాసు అంటే అంత గట్టిగా కొట్టింది. ఆయన బుర్ర కూడా గట్టిదిలేండి, అందుకే గ్లాస్ అలా తగిలి అతుక్కుపోయింది, అప్పడం అయిపోయింది, ఆ రసం మీద పడింది, ఇక్కడ పెద్ద బొప్పు వచ్చింది, ఒక పెద్ద గాయం ఏర్పడింది, ఆ గాయం నుంచి రక్తం వచ్చింది, రక్తము ద్రాక్షారసము రెండూ కలిసి విచిత్రమైన రంగులో ప్రవహించాయి.